ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. గత డిసెంబర్ జనవరి మాసాల్లో అమెరికా నుంచి మా 5వ కుమారుడు సహదేవ్ వచ్చాడు కొద్ది కాలం ఇక్కడ ఉండటానికని. సంభాషణ వశాత్తు నాతో వాడు, మీకు చాలా విషయాలు తెలుసు కదా, మీరు మాట్లాడండి, వీడిని గురించి వివరంగా మీకు తెలిసినంతవరకు చెప్పండి, నేను రికార్డు చేస్తాను అన్నాడు. సరే అన్నాను. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం ప్రశాంత ప్రభాత సమయంలో కాకులు, కోయిలు, కార్లు, మోటార్ సైకిళ్ళ శబ్దాలు రాకముందే వీటిని ఇంట్లో కూర్చొని కొన్ని విషయాల మీద మాట్లాడాను. అది భారతీయ సంస్కృతి, వేదవాంగ్మయము, వేదాంగాలు, విద్యావైశిష్ట్యం, పరహితం, ఇలాంటి విషయాల మీద నాకు తెలిసినంతవరకు అప్రయత్నంగా సద్యస్ఫూర్తితో అప్పటికప్పుడు మాట్లాడాను. ఏ గ్రంథ సహాయం లేకుండా మనస్సులో నుంచి నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఈ విషయాల మీద మాట్లాడాను. అది వాడు ల్యాప్టాప్లో రికార్డ్ చేసి అమెరికా వెళ్ళిన తర్వాత వాటిని అన్నీ కూడా ఒక సీడీలో బంధించి నాకు పంపించాడు. అదంతా చదివి చూసుకొని అక్కడక్కడ కొన్ని శబ్ద దోషాలున్నాయి, కొన్ని భాషా దోషాలున్నాయి, కొన్ని విషయ దోషాలున్నాయి, ఇది ఒక స్టూడియోలో రికార్డు చేయించి ఒక శుద్ధమైన క్యాసెట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావించాను. ఇక్కడే సికింద్రాబాద్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వారి ఆలయం ఉంది, దానికి అనుబంధంగా ఒక రికార్డింగ్ స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి ఈ క్యాసెట్ సాంతం రికార్డు చేయించి దాన్ని ఎడిట్ చేయించాం. దానికి సముచితమైన సంగీత వాద్య సంగీతాన్ని కూడా సమకూర్చాం. ఇది విన్న కొంతమంది పండితులు, నా స్నేహితులు, విద్వాంసులు, ఇది చాలా బాగుందండి, ఇది మనకే పరిమితం కాకుండా ఇంకా కొంత ఇతరులకు, ఇతర దేశాల్లో ఉన్న వారికి కూడా అందుబాటులో ఉండేట్టుగా దీన్ని నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి సలహా ఇచ్చారు. అందువల్ల దీనిని స్టూడియోలో పరిపూర్ణంగా సకల సాధనాలతో, వాద్య సంగీతంతో చక్కగా సుశబ్దయుతంగా మనోహరంగా రికార్డు చేయించి ఈ ఒక క్యాసెట్ను తయారు చేశాం. ఇది విద్యావంతుల, విద్వాంసుల, రసహృదయుల పరిపూర్ణ ఆమోదాన్ని, ఆదరాన్ని పొందుతుందని చెప్పేసి నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను, ఇది మీకు వినిపిస్తున్నాను. నా పేరు కేవైఎల్ నరసింహారావు. వేదవాంగ్మయము, వేద వేదాంగములు,
పరబ్రహ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి వేదములు ఆవిర్భవించి జగద్వ్యాప్తమైనవి. వేదములు అపౌరుషేయములు, ఏ పురుషుడు రచించినవి కాదు, అవి అనంతములు. వీటి సంఖ్య ఇంత అని చెప్పడానికి వీలు లేదు. అనంతమైన వేదరాశి అంటారు దాన్ని. వేదములకు కర్త లేడు, ఫలానా ఆయన దీన్ని రచించాడు, దానికి కర్త ఈయన అని చెప్పడానికి వేరు లేదు. దానికి కర్త పరమాత్మే. నకశ్చిత్ వేదకర్తాచ అంటారు.
వేదకర్త ఎవరూ లేరు.
వేదరాశికి శబ్దబ్రహ్మమని పేరు. పరబ్రహ్మమే శబ్దబ్రహ్మ రూపాన్ని గ్రహించి వేదములనే పేరుతో ప్రశస్తిగాంచింది. సృష్టి ఆదిలో అవతరించిన అనంతమైన వేదరాశిని శ్వేతవరాహ కల్పారంభంలో నాటి మహర్షులు మూడు వేదాలుగా విభజించారు. ఋగ్యజు సామ వేదములు.
వీటిని వేదత్రయీ అన్నారు.
తరువాత వేదవ్యాస మహర్షి వీటిని పునర్విభజన చేసి ఈ మూడు వేదాల నుంచి
నాలుగో వేదమైన
అథర్వణ వేదాన్ని ఉద్ధరించాడు. ఈ వేదాలన్నీ ఒకే కాలంలో వెలువడలేదు అని ఒక అభిప్రాయం. అన్నిటిలోకి పురాతనమైనది ఋగ్వేదం అంటారు. ఇది సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం అవతరించింది అని కూడా విద్వాంసులు అంటారు, పాశ్చాత్య చరిత్రకారులు అంటారు. దానిని భారతీయ చరిత్రకారులు కూడా చాలా కాలం అంగీకరించారు. కానీ తరువాత
ఈ కాల నిర్ణయాన్ని
భారతీయ చరిత్రకారులు, కొంతమంది ఆంగ్లేయ చరిత్రకారులు కూడా అంగీకరించలేదు. ఇది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. బహుశా 5000 సంవత్సరాల క్రితం ఇది ఒక నిర్దిష్ట గ్రంథ రూపాన్ని పొంది ఉండవచ్చు అని నా అభిప్రాయం. అంతవరకు పరంపరానుగతంగా మౌఖికంగా వస్తున్న వేదాలకు కాల నిర్ణయం చేయడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ నాలుగు వేదాల మధ్య కొన్ని శతాబ్దాల అంతరం ఉంది అని కూడా కొంతమంది భావిస్తారు. కానీ భారతీయ విద్వాంసులు,
భారతీయ చరిత్రకారులు కూడా
వేదములన్నీ కూడా ఒకేసారి పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి వెలువడినవి,
ఒకదానికి మధ్య
కాలాంతరం లేదు అని వీరి అభిప్రాయం. వేదములన్నింటినీ కూడా పరమాత్మ ఆనాటి మహర్షులకు ఒకేసారి అందజేశాడు అని వీరి భావం. భారతీయ విద్వాంసులు ఈ నాలుగు వేదాలను ఒకేసారి గ్రహించి తరువాత తరాల వారికి అందించారు. పరమాత్మ ఈ వేదాలను ప్రజాపతుల ప్రథమ తరానికి అందించారని విశ్వాసం అందరిది.
ఈ కాల నిర్ణయంలో అంటే వేదాలు ఏనాడు అవతరించినవి అనే విషయంలో కూడా
ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కాల నిర్ణయం
21,000,
40,000, 54,000, 72,000 అని చెబుతూ వచ్చారు. పండిట్ దీనానాథ్ చూలెట్ అనే ఒక విద్వాంసుడు 1500 సంవత్సరాల కింద వేదాలు అవతరించినవి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ అంతకంటే పూర్వమే 1960 మిలియన్ సంవత్సరాలు అంటే సుమారు 200 కోట్ల సంవత్సరాలకు పూర్వమే సృష్టి ఆదిలో ఈ వేదములు ఉద్భవించినవి అపౌరుషేయాలుగా అని వేద విద్వాంసుడు, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి అభిప్రాయపడ్డాడు. భారతీయ శాస్త్రవేత్తలు భూమి యొక్క పరిమాణాన్ని కూడా నిర్ణయించారు. భూమి యొక్క వయో పరిమాణం అది 197 కోట్ల సంవత్సరాలు అని చెప్పేసి నిర్ణయించారు. అంటే సృష్టి ఆదిలో సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రిందటనే వేద సృష్టి జరిగిందని వారి విశ్వాసం. ఇది కూడా మనం విశ్వసించాలి. ఏ విషయాన్నైనా విద్వాంసులు చెప్పినప్పుడు దాన్ని విశ్వసించి అంగీకరిస్తేనే దానికి విలువ ఉంటుంది. వేదాలు సనాతన లౌకిక పారలౌకిక ఆధ్యాత్మిక విజ్ఞాన జ్ఞాన సర్వస్వం. వాటికి మూలం ప్రణవం, ఓంకారం. ఓంకారం త్రిగుణాత్మకం, త్రిమూర్త్యాత్మకం. అంటే అకార ఉకార మకారాలు కలిసి ఓంకారం అయింది, దాన్నే ప్రణవం అంటారు. గాయత్రిని వేదమాత అంటారు. ప్రణవమే గాయత్రి, ఓంకారమే గాయత్రి. ప్రతి మంత్రానికి కూడా ఓంకారం శిరస్సు. వేదాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రస్తావన లేదు.
పరమాత్మ సమస్త ప్రకృతిని ఆవరించిన
సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన రూపాలే. అగ్ని, మిత్ర, వరుణ, వాయు, రవి, ఇంద్ర, వీరంతా కూడా దేవతారూపాలు, ప్రకృతి రూపాలు. ఆనాడు ఈ ప్రకృతి శక్తులనే, ఈ దేవతారూపాలనే ఆరాధించారు.
వీరంతా ప్రత్యక్ష దైవతములు.
సూర్యుడు ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి అంటారు. అగ్ని, మిత్ర, వరుణ అంటే వర్షదేవుడు, వాయువు, రవి, వీళ్ళంతా కూడా మనకు కనిపించేవాళ్ళు. నారాయణుడు కనిపించడు, పరమాత్మ కనిపించడు, కానీ వీరంతా కూడా మనకు కనిపిస్తారు. కాబట్టే వాళ్ళే ప్రత్యక్ష దైవాలుగా పూజింపబడ్డారు అందరి చేత. ఆనాడు వీరినే ఆరాధించారు అందరూ. అనంతమైన వేదరాశిలో మనకు మిగిలింది కొంత భాగమే. ఎన్నో వేదాలు ఉన్నాయి ఆనాడు సృష్టియాదిలో, కానీ అవన్నీ మనకు లభించలేదు. కొన్ని మాత్రమే మనకు లభించినాయి. దానినే మొదటి వేదత్రయంగాను, తరువాత నాలుగు వేదాలుగాను విభజించారు. ప్రతి వేదంలో కూడా నాలుగు భాగాలు ఉన్నాయి. ఒకటి సంహిత, రెండోది బ్రాహ్మణములు, మూడోది అరణ్యకములు, నాలుగోది ఉపనిషత్తులు. ప్రతి వేదంలో కూడా ఈ నాలుగు భాగాలు ఉంటాయి. సంహిత అంటే ఇది మొదటిది, ఇది మంత్రభాగం. ఇందులో మంత్రపూర్వకమైన అనేక దేవతలను ఉద్దేశించి చేసిన ప్రార్థనలు ఉంటాయి. ఇప్పుడు పైన చెప్పుకున్నాం మనం, ప్రకృతి దేవతలు, ప్రకృతి శక్తులనే దేవతలుగా భావించి మన పూర్వులు పూజించారు, ఆరాధించారు. ఈ సంహితలో వారిని ఉద్దేశించి చేసిన ప్రార్థన మంత్రాలు ఉంటాయి. బ్రాహ్మణములు వేదములలో నిర్దేశించిన యజ్ఞయాగాది క్రతువుల ఆచరణ విధానాన్ని విశదీకరిస్తాయి. మొత్తం బ్రాహ్మణముల సంఖ్య 40, కానీ వాటిలో 16 మాత్రమే మనకు లభించినవి. వీటిలో ఋగ్వేదానికి సంబంధించింది ఐతరేయ బ్రాహ్మణం, యజుర్వేదానికి సంబంధించింది శతపద బ్రాహ్మణం, సామవేదానికి సంబంధించింది తాండ్య బ్రాహ్మణం, అథర్వణ వేదానికి సంబంధించింది గోపద బ్రాహ్మణం. ఇవి చాలా ముఖ్యమైనవి. 16 బ్రాహ్మణాల్లో కూడా ఈ వేదాలకు సంబంధించినటువంటి ఈ 4 బ్రాహ్మణములు కూడా అత్యంత ముఖ్యమైనవి. వీటి తర్వాత అరణ్యకములు ఉన్నాయి, 3 భాగం ఇది వేదాల్లో. ఇవి బ్రాహ్మణములకు అనుబంధంగా ఉన్న వేద భాగాలు. బ్రాహ్మణములలో భాగంగానే ఉంటాయి అరణ్యకములు. ఇందులో యజ్ఞముల ప్రాముఖ్యతను గురించి వాటి అంతరార్థాలను గురించి, వాటి ఫలితాలను గురించి వివరింపబడుతుంది. అంటే యజ్ఞములను నిర్వహించడానికే పరమాత్మ ఈ వేదాలను సృష్టించాడు అని అంటారు. అంటే యజ్ఞములే అన్నిటికంటే ప్రశస్తమైనవి, ప్రముఖమైనవి, ప్రధానమైనవి. వాటిని నిర్వహించే విధానం కూడా చాలా కష్టమైంది. ఎంతమందో కలిస్తే కానీ ఒక యజ్ఞాన్ని నిర్వహించడానికి వీలు కాదు. అయితే యజ్ఞాలను ఎలా నిర్వహించాలి, వాటిలో ఏ మంత్రాలను ఉపయోగించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ విధంగా ఎంతమందితో కూడి ఈ యజ్ఞాలు నిర్వహించాలి అనే విషయాలను ఈ అరణ్యకాలలో వివరంగా విశదీకరిస్తారు. అంతేకాదు వాటి అర్థాలను, వాటి ఫలితాలను వివరిస్తారు. వీటిని గురించిన విషయాలన్నీ కూడా మహర్షులంతా కూడా కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ చర్చలు అరణ్యముల మధ్యలో ఒక ప్రశాంత ప్రకృతి వాతావరణంలో నిర్వహిస్తారు. అందువల్ల వీటిని అరణ్యకములు అన్నారు. అరణ్యాలలో నిర్వహించే, చర్చించే, నిర్ణయించే విషయాలు కలిగినటువంటివి కాబట్టి వీటిని అరణ్యకాలు అన్నారు. వీటిలో ఈ అరణ్యకాలలో ఐతరేయ అరణ్యకము, తైత్తిరీయ అరణ్యకము ప్రధానమైనవి. వీటి తరువాత నాలుగో భాగంగా ఉపనిషత్తులు ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. అన్ని వేదాల్లో, అన్ని భాగాలలో ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ముందున్న మూడు భాగాలు ఒక ఎత్తు, ఉపనిషత్తులు ఒక ఎత్తు. ఇవి వేదముల చివర భాగంలో ఉంటాయి.
ఇవి కూడా బ్రాహ్మణములలో ఒక భాగం.
బ్రాహ్మణములకు అనుబంధంగా అరణ్యకములు, వాటితో పాటు ఉపనిషత్తులు కూడా ఉంటాయి. వేదముల చివర భాగంలో ఉండటం వల్ల వీటిని వేదాంతాలు అంటారు. వేదాంతం అంటే ఫిలాసఫీ అనే అర్థంలో వాడతాము, కానీ నిజమైన వాడవలసిన పదం ఏమిటంటే తాత్వికం, తత్వం. ఫిలాసఫీ అంటే తత్వం, తత్వం అనే పదాన్ని వాడాలి. వీటిలో సకల వేదసారం కూడా పునరుక్తం అవుతుంది. వేదాల్లో చెప్పినటువంటి మహోన్నతమైన, మహోదాత్తమైన, మహోత్కృష్టమైనటువంటి భావాలన్నింటినీ కూడా ఈ ఉపనిషత్తులో సంక్షిప్తంగా చెప్పబడతాయి.